of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అండి. నేను మీ డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్. ఈ వారం ఆరోగ్యవాణి కార్యక్రమంలో డయాబెటీస్ లేదా మధుమేహం అని మన భారతీయ భాషల్లో చెప్పేటువంటి డయాబెటీస్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. డయాబెటీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే డయాబెటీస్ ఉండి తద్వారా రకరకాల కాంప్లికేషన్స్ వచ్చి కిడ్నీలో కానీ హార్ట్లో కానీ నర్వ్స్లో కానీ ఇంకా అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ రావడము అండ్ వాళ్ళలోనే ఫ్యాటల్ స్టేజ్కి వెళ్ళడము, మోర్టాలిటీ ఎక్కువ అవడము ఇలాంటి సమస్యలు బాగా విస్తృతంగా కనబడుతున్నాయి. అండ్ నేను కండక్ట్ చేసిన వర్క్షాప్స్లో చాలామంది డయాబెటీస్ గురించి చెప్పమని చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. సో ఇవాళ దాని గురించి ఆయుర్వేద దృక్పథము అలాగే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవడము, ఎలా మేనేజ్ చేయాలి అండ్ ఒకవేళ మనకు వచ్చే అవకాశం ఉంటే జెనెటిక్గా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. భారతదేశంలో ముఖ్యంగా ఈ డయాబెటీస్ వ్యాధి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారన్నమాట. మొత్తం ప్రపంచంలోనే అతి తొందరగా స్ప్రెడ్ అవుతున్నటువంటి డిసీజ్, స్ప్రెడ్ అవుతున్నటువంటి దేశము మన భారతదేశం. డయాబెటీస్ మిగిలిన ఏ దేశాల్లో కూడా ఇంత ఫాస్ట్గా పెరగట్లేదంట. 1995 నుండి 2025 మధ్యలో ఈ డయాబెటీస్ ఇంక్రీజ్ స్పీడ్ అవుతుందో 195% పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అని చెప్తున్నారన్నమాట. అయితే ఇనీషియల్ స్టేజెస్లో ఈ డయాబెటీస్ని డయాగ్నోస్ చేయడం కూడా కష్టంగా ఉండడం వలన కొంచెం సిమ్టమ్స్ బయటపడితే తప్ప డయాబెటీస్ ఉందని తెలియకపోవడం వలన కూడా చాలా లేట్గా తెలుసుకోవడము, తద్వారా ఎప్పటికీ ఆ మందులు వాడుతూ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే శరీరంతో గనుక మనము సరైనటువంటి కమ్యూనికేషన్ని మెయింటైన్ చేయగలిగితే శరీరంలో ఏ విధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు అవుతున్నా కూడా అవి శరీరము మనకు చెప్తుంది, అది మనం అర్థం చేసుకోగలిగితే చాలా ఇనీషియల్ స్టేజెస్లోనే ఏ మందులు అవసరం లేకుండా మన శరీరాన్ని మనము ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశం ఉన్నది. ఈ డయాబెటీస్లో ఏమవుతుంది అంటే మన రక్తంలోని అలాగే మన యూరిన్లోని ఎక్కువగా గ్లూకోజ్ అనేది అక్యూములేట్ అయిపోవడం అనేది కనబడుతుంది అన్నమాట. దీన్ని హైపర్ గ్లైసీమియా అంటారు. ఈ డయాబెటీస్ మెల్లిటస్ అనేది ఒక మెయిన్ పదం అన్నమాట డయాబెటీస్ గురించి, షుగర్ వ్యాధిని చెప్పేది. ఈ డయాబెటీస్ అంటే దాన్ని సైఫన్ త్రూ అంటారు అన్నమాట, అంటే ఇలా అలా ఎక్కువగా యూరిన్ వెళ్ళడాన్ని డయాబెటీస్ అంటారన్నమాట. యాక్చువల్ దాని అర్థము ఎక్కువగా మేహము అనేది కూడా సంస్కృతంలో ఏదైతే ప్రమేహం అంటుంది కదా, ప్రభూత మూత్రత, మళ్ళీ మళ్ళీ యూరిన్కి వెళ్ళడము. సో డయాబెటీస్ అనే పదానికి అర్థం అదే వస్తుంది. మెలిటిస్ అంటే తీయగా, తేనెతో కలిపి తీయగా చేయబడినట్టుగా అనే అర్థం వస్తుంది అన్నమాట. సో ప్యాంక్రియాస్లోని ఫంక్షన్ అనేది సరిగా జరగకపోవడం వల్ల ఈ డయాబెటీస్ వస్తుందని చాలామంది అంటారు. అయితే ఈ డయాబెటీస్లో రెండు రకాల డయాబెటీస్లు మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి, ఒక డయాబెటీస్ టైప్ 1 టైప్ 2. డయాబెటీస్ టైప్ 1 సుమారుగా 5% పాపులేషన్కి వస్తుంది. ఇది చిన్నపిల్లల్లో చాలా చిన్న వయసులో కనబడుతుంది. శరీరంలో షుగర్ని కంట్రోల్లో ఉంచి కావాల్సిన కణాలకి పంపించేటువంటి ఇన్సులిన్ అనేది పూర్తిగా శరీరంలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గానే ఉన్నా కూడా ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల వచ్చేటువంటిది టైప్ 2 డయాబెటీస్. ఇది లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా తొందరగానే రావడం అనేది జరుగుతుంది అనమాట. ప్యాంక్రియాస్ అనేటువంటి ఒక ఆర్గాన్ మన శరీరంలో అవయవం ఉంటుంది, దాంట్లో ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేటువంటి బీటా సెల్స్ ఉంటాయన్నమాట. ఇవి ఈ ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని తయారు చేస్తాయి. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా పనులు చేస్తుంది, కానీ ముఖ్యంగా శరీరం లోపల కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా వాడుకోవడానికి శరీరానికి సహాయపడుతుంది అన్నమాట. అయితే ఈ ఇన్సులిన్ అనేది రకరకాల కారణాల వల్ల శరీరంలో తక్కువగా తయారవుతున్నా, అసలు తయారవకపోతూ ఉన్నా, లేదా సరిగా దాన్ని పనిచేయలేకపోతున్నా కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి రక్తంలో పేరుకుపోతాయి. ఆ తర్వాత నెమ్మదిగా యూరిన్లో కూడా పేరుకుపోతాయి అన్నమాట. సో అప్పుడు ఆ యూరిన్ మాటికి వెళ్లాల్సి రావడము, ఆ యూరిన్ తీయగా తీపి వాసనతో తీయగా ఉండడము, యూరిన్లో ఎక్కువగా షుగర్స్ ఉండడము, అక్కడ నుంచి ఈ పేరు అనేది రావడం జరిగింది. ప్రమేహము అనే మధుమేహము, మేహం అంటే ఈ మూత్రము రావడము ఎక్కువగా, అందులో మధు తీయగా ఉండడము, ఇది మధుమేహం అనేటువంటి పేరు యొక్క అర్థము. సేమ్ అదే అర్థం డయాబెటిస్ మెలిటస్, యూరిన్ ఎక్కువగా రావడము, మెలిటస్ అంటే తీయగా ఉండడము. సో దీన్ని నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారము లో మ్యాక్సిమం షుగర్స్ తయారయ్యి అవి రక్తంలో వాడుకోవడానికి రెడీగా రక్తంలో ఉంటాయి. ఈ రక్తంలో ఎప్పుడైతే షుగర్ లెవెల్ పెరుగుతుందో ఇమ్మీడియట్గా ప్యాంక్రియాస్ అనేది తెలుసుకొని వెంటనే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ అనేది ఒక కొరియర్ బాయ్ లాగా ఈ రక్తంలో ఉన్నటువంటి షుగర్స్ని కణాల దగ్గరికి తీసుకెళ్తుంది అన్నమాట. ఈ కణాల దగ్గరికి తీసుకెళ్తే ఆ కణాలు తీసుకుని ఆ షుగర్ ద్వారా ఎనర్జీ ప్రొడక్షన్, మనకి పనిచేయడానికి కావాల్సినటువంటి శక్తి ఉత్పాదన చేస్తాయి అన్నమాట. ఇది జనరల్గా జరుగుతుంది. అలా చేయడం ద్వారా రక్తంలో ఉన్న షుగర్లన్నింటినీ కూడా కణాల్లోకి పంపించేసి మళ్ళా షుగర్ లెవెల్ తగ్గించడం జరుగుతుంది. అప్పుడు ఇంక ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా ఆగుతుంది. ఇది జనరల్గా జరిగేది. ఇప్పుడు మీరు ఒక జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఆలోచించండి. ఒక బాగా చల్లని ప్రదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక వెస్ట్రన్ కంట్రీలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఇల్లుని వెచ్చగా ఉంచుకోవాలి అంటే వాళ్ళకి కట్టెలు కావాలి. సో ఒక మనిషిని అపాయింట్ చేసుకున్నట్టు బాబు రెగ్యులర్గా కట్టెలు తెచ్చి ఇస్తూ ఉండు అని. సో జస్ట్ ఊహించుకోండి, ఆ ఇల్లు మన కణాలు అనుకోండి, ఈ కట్టెలు షుగర్ అనుకోండి, ఆ తెచ్చేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఇన్సులిన్ అనుకోండి. ఈ కట్టెలు తీసుకొచ్చి తలుపు కొడుతున్నాడు, తలుపు కొట్టి ఇదిగోండి కట్టెలు తీసుకోండి ఎండు కట్టెలు అని. ఇంటి లోపల తలుపు ఓపెన్ చేసి ఆ కణాలు తీసుకున్నారు, ఆ కట్టెలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ కట్టెలు ఇంకా పూర్తిగా వాడలేదు, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి తలుపు కొట్టి మళ్ళీ ఇంకా కట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు. సరే అలాగా తీసుకొచ్చాడు కదా అని తీసుకున్నాడు. ఇలా మాటిమాటికి తలుపు కొట్టి ఈ కట్టెలు తీసుకోవడం ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాడు. సరే ఇస్తున్నాడు కదా అని ఇంటి ఓనర్ తీసుకుంటున్నాడు. ఇంకా ఇంటి నిండా కూడా కట్టెలు ఫుల్గా పేరుకుపోయి ఇంకా వేరే నడవడానికి కూడా ప్లేస్ లేదు. ఇక తలుపు కొడుతుంటే అతను తీయట్లేదు, ఎందుకంటే తలుపు కొడితే అతను కట్టెలు తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు, ప్లేస్ లేదు అందువల్ల తీయట్లేదు అనమాట. కణం తీయట్లేదు, ఈ షుగర్ని తీసుకొచ్చి కణానికి ఇస్తుంటే ఇన్సులిన్ సెల్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బోల్డ్ అంత షుగర్స్ లోపల ఉన్నాయి. అప్పుడు ఈ కట్టెలు కొట్టేవాడిని పంపించేటువంటి ఓనర్ ఎవడైతే ఉంటాడో, అంటే మన ప్యాంక్రియాస్ అనమాట, వాడేం చెప్తున్నాడు, అరే వీడు సరిగా తీసుకెళ్ళట్లేదు, మీరందరూ వెళ్ళి తలుపు కొట్టి కట్టెలు ఇచ్చిరండి అని చెప్పి ఇంకో నలుగురు నలుగురు పంపిస్తున్నాడు. అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసి పంపిస్తున్నాడు, ఎందుకంటే బ్లడ్లో షుగర్ ఉండిపోతుంది, ఆ షుగర్ లెవెల్ తగ్గట్లేదు, దానివల్ల శరీరానికి ప్రమాదం అవుతుంది, అందువల్ల వెళ్ళి తొందరగా అవన్నీ ఖాళీ చేయండి అని చెప్పి ఇంకా ఎక్కువ మందిని పంపిస్తున్నాడు. ఇంకా ఎక్కువ మంది తలుపు కొడుతుంటే ఆ లోపల ఉన్న వాడికి పిచ్చెక్కుతుంది అనమాట, వాడు నేను తీయను కాక తీయని మొండిగేస్తాడు అనమాట. వాడికి అవసరమైనా కూడా లోపల ఉన్న కట్టెలు అయిపోయినా కూడా వీళ్ళు తీసుకొస్తే తీసుకోడు, ఎందుకు వాడు కోపం వచ్చింది, వాడికి ఈ వీడి మీద కోపం వచ్చింది, వీడు ఇస్తే నేను తీసుకోవడమా అని కోపం వచ్చింది. సో ఇది జరుగుతుంది ప్రస్తుతం. మన కణాల లోపల ఉన్నటువంటి ఈ ఎక్సెస్ షుగర్ కన్జ్యూమ్ చేయకపోవడం వలన, అంటే శారీరక శ్రమ అది చేయకపోవడం వలన చాలా ఎక్కువ షుగర్ ఉంటే సరే ఆ షుగర్ ఎందుకు ఇంకా షుగర్ తీసుకోవడానికి సరే కణం ఇష్టపడదు, ఇష్టపడకపోతే ఇంకా ఇంకా ఎక్కువ ఇన్సులిన్ తయారు చేసి ఎలాగైనా బలవంతంగా కణాల్లోకి ఈ షుగర్ని పంపించే ప్రయత్నము ఇన్సులిన్ ద్వారా ప్యాంక్రియాస్ చేస్తే ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇన్సులిన్ నువ్వు తీసుకొస్తే నేను తీసుకోను అని గట్టిగా ఆ కణము అంటుంది అనమాట. అంటే ఇన్సులిన్కి సెల్కి పడట్లేదు, నువ్వు తీసుకొస్తే నేను తీసుకోను అని. అలాంటి సమయంలో మనం మందులు వేయడం జరుగుతుంది అనమాట. ఈ మందులు ఏం చేస్తాయంటే బలవంతంగా ఈ షుగర్స్ని ఆ సెల్స్లోకి పంపించడము, లేదంటే దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేయడము. కొన్ని మెడిసిన్స్ ఏంటంటే వాటిని కిడ్నీస్ ద్వారా, కిడ్నీస్ నువ్వేం చేస్తావంటే నువ్వు సరిగ్గా ఫిల్టర్ చేయకుండా ఆ షుగర్స్ని యూరిన్లో బయటికి పంపించేసాయి, అంటే ఎక్సెస్గా షుగర్స్ అన్ని యూరిన్ ద్వారా బయటికి పోతాయన్నమాట అవి వేసుకున్న మందులు వేసుకోవడం వల్ల. అయితే మరి ఇది కరెక్టేనా, ఇలా మందుల ద్వారా మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం కరెక్టేనా, ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు పాపులర్గా మనం వాడుతున్నటువంటి షుగర్కి వాడుతున్నటువంటి అలోపతిక్ మెడిసిన్స్ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ గమనిస్తే, ఇందాక నేను చెప్పాను కదా కొన్ని మందులు ఆ రక్తంలో ఉన్న షుగర్ని కిడ్నీ ఫిల్టర్ చేయకుండా వదిలేస్తుంది, అది బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. అలా పంపిస్తున్న షుగర్ పంపించడం వలన వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తున్నాయి, కిడ్నీకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, యూరినరీ ట్రాక్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, అండ్ ఫ్యూచర్లో చాలా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది అని ఆ మందులు యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో రాస్తున్నారు అన్నమాట. ఇంకొక రకం మందులు ఉన్నాయి, అవి వాడితే కంటిన్యూస్గా ఎక్కువ రోజులు వాడితే, అంటే వాటిపైన టెస్ట్ ఏవైతే చేశారో, ఏవైతే యానిమల్ టెస్ట్ చేశారో, యానిమల్స్లోని థైరాయిడ్లో క్యాన్సర్ వస్తుంది, ఇంకా రకరకాల పార్ట్స్లో ఈ మెడిసిన్ కంటిన్యూస్గా వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన కారణాలు ఉన్నాయి. ఎందువల్ల వస్తుంది, డైరెక్ట్గా ఈ మందు వల్లే వస్తుందా లేదా చెప్పలేకపోతున్నాము ఇలా అంటున్నారు అన్నమాట. అంటే మనం షుగర్ తగ్గించుకోవడానికి వాడుతున్న మందుల వలన కిడ్నీ పాడైపోవడం కానీ క్యాన్సర్ రావడం కానీ ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నదని శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఏం చేస్తున్నాము, అసలు సమస్య ఎక్కడున్నది అనేది చూడకుండా ఈ రక్తం లోపల షుగర్ని తీసేయడం మాత్రమే నా లక్ష్యము అనుకుని మందులు వాడడం జరుగుతుంది. అసలు రక్తం లోపల షుగర్ ఎందుకు అక్యూములేట్ అయిపోతుంది, ఇన్సులిన్ తీసుకెళ్తే కణం ఎందుకు తీసుకోవడం లేదు, అండ్ దీనికి ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తయారవడానికి కారణం ఏంటి, దాన్ని మనం ఎలా కరెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన విధానము ఈ రోజున చికిత్సా పద్ధతిలో డిజైన్ చేసే వాళ్ళలో లేదు కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మీరు గమనించండి, ఒక పెద్ద నది ఉంది, ఆ నది లోపల ఎంతోమంది మనుషులు కొట్టుకుని వచ్చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం జరుగుతుంది. అప్పుడు అక్కడ కొంతమంది మనుషులు ఎలాగైనా వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో ఒక టీమ్గా ఫామ్ అయ్యారు. కొంతమంది గజ ఈతగాళ్ళు ఆ చాలా ఫాస్ట్గా వెళ్తున్నటువంటి నదిలో దూకి వాళ్ళని ఆ నదిలోంచి బయటకు ఒడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తాళ్ళు అవి వేసి వాళ్ళకి అందించి వాళ్ళు బయటకు వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నీళ్లు మింగేసి గాలి పీల్చిన స్థితిలో ఉంటే వాళ్ళకి సిపిఆర్ అది చేసి వాళ్ళకి ఛాతీని ఒత్తి వాళ్ళకి నీళ్ళు కక్కించి వాళ్ళని ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఆ నీళ్లలో కొట్టుకొచ్చేస్తున్న వాళ్ళందరినీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి కాపాడుతున్నారు. ఎవరో కొంతమంది అలా కొట్టుకుని వెళ్ళిపోతున్నారు, బట్ మాక్సిమం అందరిని కూడా కాపాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా ప్రొఫెషనల్ గజ ఈతగాళ్ళు, సిపిఆర్ చేయడం వచ్చిన వాళ్ళు, ఫస్ట్ ఎయిడ్ వచ్చిన వాళ్ళు, నుంచి బయటకు లాగడం వచ్చి చాలా కష్టపడి వాళ్ళందరినీ కూడా ఒడ్డున పడే పడుతున్నారు. అయితే ఇప్పుడు మనం డయాబెటీస్ కి మోడర్న్ పద్ధతి తీసుకున్నటువంటి చికిత్స
మెడిసిన్ లాగే ఉంది
పోతున్న ఎలాగోలా
చాలా అవసరం
ఇప్పటికీ ఇలా చేస్తూ ఉంటామా. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కాదు అని చెప్పి ఈ నది వెంబడి అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అసలు ఎక్కడి నుంచి వీళ్ళు కొట్టుకొస్తున్నారు వీళ్ళు మనుషులందరూ కూడా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఆరోగ్యవాణి కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఇందాక మధ్యలో కట్ అయింది, నాకు తెలియలేదు, నేను కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సో ఆ నది లోపల అందరూ పడిపోతున్నారు, వాళ్ళందరినీ రక్షిస్తున్నారు చాలామంది. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ సిస్టమ్ కూడా అలాగే ఉన్నది. రక్తం లోపల షుగర్ పెరిగిపోతుంటే ఆ షుగర్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒకటి చేసి రక్తంలో షుగర్ లేకుండా చేయడం, నది లోపల మనుషులు లేకుండా చేయడం. ఈ రక్తంలో ఎక్కువగా షుగర్ ఎందువల్ల వస్తుంది, దీన్ని గమనించే ప్రయత్నం చేయడం లేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చి మనుషులందరూ ఈ నదిలో పడిపోతున్నారని ఎవరు గమనించలేదు. ఈ ఆయుర్వేదిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది వెళ్ళి ఎక్కడ నదిలో మనుషులు పడుతున్నారు అనేది గమనించారు. అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక చోట బాగా జనసమర్థం ఎక్కువ ఉన్న చోట అక్కడ మనుషులందరూ జారి నదిలో పడిపోతున్నారు అన్నమాట. అక్కడ ఎక్కడైతే మనుషులు జారి పడిపోతున్నారో అక్కడ అడ్డుకట్ట వేసి మనుషులు పడిపోకుండా నదిలో రక్షించడం జరిగినప్పుడు ఇంకా కిందన నదిలో మనుషులు కొట్టుకుని వచ్చేది ఆగిపోయింది అన్నమాట. అసలు సమస్య ఎక్కడున్నదనేది తెలుసుకోవడం ద్వారా, ఆ సమస్యని కరెక్ట్గా చికిత్సించడం ద్వారా మనము ఈ మధుమేహం అనేది పూర్తిగా మనం తగ్గించుకోవడం అంటే మందులు వాడకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ పెట్టుకుంటూ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ శరీరానికి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం, మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. సో ఆయుర్వేదంలో ఈ మధుమేహము లేదా ప్రమేహం గురించి ఏం చెప్పారు, ప్రమేహము అంటే ప్రభూత ఆవిల మూత్రత అంటారు. ప్ర అంటే ఎక్సెస్, చాలా ఎక్కువగా. మేహం అంటే ఈ యూరిన్ని పాస్ చేయడం అనమాట, ఎక్కువగా యూరిన్ని పాస్ చేయడం అనేది. మామూలుగా డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా యూరిన్ రావడము, ఎక్కువగా ఆకలి వేయడము, ఎక్కువగా దాహం వేయడము ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనబడుతుంటాయి అన్నమాట. అయితే దీనికి కారణాలు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, పగలపూట ఎక్కువగా నిద్రపోవడము, వ్యాయామం చేయకపోవడము, బద్ధకంగా ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువగా ఉండడము, అండ్ బాగా స్నిగ్ధంగా ఉండేవి, శీతలంగా అంటే చల్లగా ఉండేవి, స్నిగ్ధంగా అంటే జిడ్డుగా ఉండేవి, తీపిగా ఉండేవి, ఫ్యాటీ ఐటమ్స్, ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా, ఇలా రకరకాల కారణాల ద్వారా ఈ మధుమేహం అనేది వస్తుంది అని చెప్తారన్నమాట. అయితే ఈ మధుమేహంలో మళ్ళా మూడు రకాలుగా మధుమేహాన్ని, ప్రమేహాన్ని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఆయుర్వేదంలో. వాతజ ప్రమేహము, పిత్తజ ప్రమేహము, కఫజ ప్రమేహము అని. ఈ వాతజ ప్రమేహంలో మళ్ళీ నాలుగు రకాల ప్రమేహాలు చెప్పడం జరిగింది. పిత్తజ ప్రమేహంలో ఆరు రకాల పిత్తజ ప్రమేహాలు చెప్పడం జరిగింది. కఫజ ప్రమేహంలో దాదాపుగా 10 రకాల ప్రమేహాలు టైప్స్ చెప్పడం జరిగింది అనమాట. ఈ వాతజ, పిత్తజ, కఫజ ప్రమేహాలు అన్నీ కలిపి సుమారుగా 20 రకాల ప్రమేహాలు చెప్పడం జరిగింది. అందులో ఒకటి మధుమేహంగా చెప్పడం జరిగింది. ఆ మధుమేహం అనేది వాతజ ప్రమేహాల్లో ఒక ప్రమేహం అనమాట. దీన్ని డయాబెటిస్ మెలిటస్గా మనం కంపేర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకో 19 రకాల ఎక్కువగా యూరిన్ వచ్చేటువంటి కండిషన్స్ ఇంకో 19 రకాలు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ మధుమేహము లేదా డయాబెటిస్ మెలిటస్ గురించి మనం డీప్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రోజున ప్రపంచం వ్యాప్తంగా ఈ డయాబెటిస్ అనేది చాలా కాస్ట్లీయెస్ట్ డిసీజ్ అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా డబ్బు ఖర్చు చేస్తున్నటువంటి, చాలా కాంప్లికేషన్స్ వస్తున్నటువంటి, మనుషులకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి జబ్బుగా ఈ మధుమేహం లేదా డయాబెటిస్ మెలిటస్ అనేది తయారైంది. సో దీన్ని ఎట్లా తగ్గించాలి, ఏం చేస్తే ఇది మనకు తగ్గుతుంది, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఏదైనా ఎంతైనా ఉన్నదన్నమాట. ఇందులో జనరల్గా ఆయుర్వేదంలో చెప్పినటువంటి సిమ్టమ్స్, లక్షణాలు ఏముంటాయి అంటే మలిన దంతాలు ఉంటాయి, అంటే పళ్ళంతా కూడా టార్టార్ పట్టి తెల్లగా మలినం చేరినట్టుగా కనబడతాయి అన్నమాట. హస్తపాద దాహం అంటారు, అంటే చేతులు కాళ్ళు కూడా మంటలు పుడతాయంటారు. దేహ చిక్కనత అంటారు, శరీరం అంతా కూడా చాలా మెరుస్తున్నట్టుగా, ఆయిల్ రాసినట్టుగా కనబడుతుంట. తృష్ణ, బాగా దాహం వేస్తుందట. మాధుర్యం, ఆస్యం, అంటే నోరంతా కూడా తీయగా ఉన్నట్టు అనిపిస్తుందట. ప్రభూత మూత్రత, ఎక్కువగా యూరిన్ రావడం అనేది జరుగుతుంది. ఆవిల మూత్రత, చాలా చిక్కటి యూరిన్ రావడం జరుగుతుందట. మధు సమాన వర్ణం, కొంతమందికి తేనె రంగులో యూరిన్ వస్తూ ఉంటుందట. స్వేదం ఎక్కువగా, ఎక్సెసివ్గా పెర్స్పిరేషన్, చెమటలు పట్టడం అనేది కనబడుతుందట. అండ్ అంగగంధం, బాడీ ఆర్డర్ ఏదైతే ఉందో, చెమట కంపు కొడుతుందంటారే, దుర్గంధం వస్తుంది శరీరం నుంచి. శిథిలాంగత, మన అన్ని కండరాలు కూడా వీక్గా అయిపోతాయట. శయన ఆసన స్వప్న సుఖం, ఎప్పుడు కూడా బద్ధకంగా ఎప్పుడు కూడా కూర్చుందాం లేదా పడుకుందాం అలా అనిపిస్తుంది, యాక్టివ్గా ఉండాలనిపించదట. శీతప్రియత, ఎక్కువ చల్లటి వస్తువులు తీసుకోవాలి, చల్లటి ప్రదేశంలో ఉండాలని అనిపిస్తుందట. గళ తాళు శోష, మన గొంతు అంగడి ఇదంతా కూడా ఎండిపోయినట్టుగా అనిపిస్తుందట. ఇది ఆయుర్వేదంలో చెప్పినటువంటి లక్షణాలు. అదే మోడర్న్ మెడిసిన్లో ఏం చెప్తారంటే పాలియూరియా ఎక్కువగా యూరిన్ రావడం, పాలిఫేజియా ఎక్కువగా ఆకలి వేయడం, పాలిడిప్సియా ఎక్కువగా మాటిమాటికి దాహం వేయడం, బాగా నీరసం రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, తలదిరిగినట్టుగా అనిపించడము, పాలిన్యూరైటిస్ అంటే నమ్నెస్ తిమ్మిరబట్టినట్టుగా అనిపించడము, విజన్ సరిగ్గా లేకపోవడం, ఇలా రకరకాల సమస్యలు కనబడతాయి వీళ్ళలో. అయితే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఇందాక నేను చెప్పాను కదండి, ఎక్కడ సమస్య ఉన్నది ఆ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచించడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉన్నదో అది ఎందువల్ల వచ్చింది, రకరకాల కారణాల వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మన లైఫ్ స్టైల్ ఉన్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో, విపరీతమైన మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపము, మెంటల్ స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు శరీరంలో రకరకాల టాక్సిన్స్, ఎండోటాక్సిన్స్ తయారవుతున్నాయి. ఈ టాక్సిన్స్ ప్రభావం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అని చెప్తున్నారు. అలాగే చాలా ఎక్కువగా షుగర్స్ అక్యూములేట్ అయిపోతున్నాయి. మనం తీసుకుంటున్నాం ఫుడ్, చాలా రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాం, కానీ మన అవుట్పుట్ ఏదైతే ఉందో, మనం చేయాల్సిన శారీరక శ్రమ ఏదైతే అవుతుందో చాలా తక్కువగా ఉంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది అని చెప్తున్నారు అన్నమాట. పర్టికులర్లీ డయాబెటీస్లో, డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో 39% మంది మాత్రమే యాక్టివ్ ఫిజికల్ లైఫ్ కలిగి ఉన్నారు, మిగిలిన 61% మంది సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలుస్తోంది. అంటే 61% మంది మనుషులు డయాబెటీస్తో బాధపడుతున్నా కూడా వాళ్ళు ఏమి శారీరక శ్రమ చేయకుండా ఓన్లీ మందులు వేసుకుని డయాబెటీస్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అలా ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువగా ఉండడం వల్ల, అండ్ ఆహారపు అలవాట్లు, రాంగ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల, అట్ ద సేమ్ టైం రాంగ్ సమయంలో, అంటే చాలా లేట్గా తినడము, అదే ఇర్రెగ్యులర్గా తినడము, ఇర్రెగ్యులర్గా పడుకోవడం, లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం, ఇలాంటి చాలా ఇబ్బంది పెట్టేటువంటి ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్, జీవన విధానం వల్ల ఈ డయాబెటీస్ అనేది బాగా పెరిగిపోయే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ ఈ మూల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, చాలా చాలా అవసరమైనటువంటి విషయం అన్నమాట. ఈ మూల కారణాలని మనము కరెక్ట్ చేయగలిగితే, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, మంచి ప్రాణాయామం చేయడము, మనసుని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మెడిటేషన్, ధ్యానం చేయడము, సమయానికి ఆహారం తీసుకోవడము, సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడము, ఉదయాన్నే మనం చక్కగా లేచి సూర్య నమస్కారాలు కానీ, సూర్యుడు ఎదురుకుండా ఏదైనా యాక్టివిటీ, నడవడము, వాకింగ్ చేయడము, జాగింగ్ చేయడము, ఏదన్నా చేయడము, ఇలా చేయడం ద్వారా మనము లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకొని మనము ఈ కాజ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది. ఇక ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా ఉన్నది శరీరంలోని, అంటే ఇన్సులిన్ తీసుకెళ్తున్నటువంటి షుగర్ని సెల్ తీసుకోవడం లేదు, అలా తీసుకోకపోతే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేయడానికి కొన్ని చక్కటి మందులు ఉన్నాయి. అలోపతిక్ మెడిసిన్స్ ఏం చేస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేయలేకపోతున్నాయి, అవి బలవంతంగా ఇన్సులిన్ చేసే పనిని ఈ మందులు చేసేస్తున్నాయి. అలా ఇన్సులిన్ చేసే పని మందులు చేస్తే ఇన్సులిన్ ఏమవుతుంది, శరీరంలో ఇంకా ఏమీ పని ఉండదు దానికి. అప్పుడు ప్యాంక్రియాస్ ఏమనుకుంటుందంటే ఇన్సులిన్ అవసరం లేదు అనుకుని ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించినప్పుడు రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే సరే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇద్దామంటారు. అప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక 3 యూనిట్స్ మార్నింగ్, 3 యూనిట్స్ మధ్యాహ్నం అలా తీసుకోండి అని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే మిగిలిన ఇన్సులిన్ అంతా శరీరం తయారు చేసుకుంటుంది అప్పటికీ. ఎప్పుడైతే బయట నుంచి ఇన్సులిన్ రావడం స్టార్ట్ అవుతుందో ఇంక పూర్తిగా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారయడం మానేస్తుంది. అప్పుడు 5 యూనిట్స్, 10 యూనిట్స్, 15 యూనిట్స్, 2 పూట్ల 15 యూనిట్స్, 3 పూట్ల 15 యూనిట్స్, 3 పూట్ల 20 యూనిట్స్, అలా 3 పూట్ల 50 యూనిట్స్, రోజుకి 150-200 యూనిట్స్ కూడా ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేలాగా గ్రాడ్యువల్గా మొత్తం ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి శరీరం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం కానీ, ట్యాబ్లెట్స్ వాడడం కానీ ఇవన్నీ చేస్తున్నా కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోగా రకరకాల కాంప్లికేషన్స్ రావడం. ఈ కాంప్లికేషన్స్ కూడా చాలా వైటల్ ఆర్గాన్స్కి, మన కళ్ళకి, మన కిడ్నీస్కి, మన నర్వ్స్కి, ఇలా శరీరంలో అతి ముఖ్యమైనటువంటి భాగాలలో విపరీతమైనటువంటి కాంప్లికేషన్స్ వచ్చి దాని వలన ఇప్పుడు డయాబెటీస్ అంధత్వానికి కారణమైన జబ్బుల్లో అతి ముఖ్యమైనటువంటిది డయాబెటీస్. డయాబెటీస్ వల్ల చాలా ఎక్కువ మంది గుడ్డివారైపోతున్నారట. అండ్ యాక్సిడెంట్స్ తర్వాత కాళ్ళని యాంపుటేట్ చేయడానికి ఏదైతే కారణాలు ఉన్నాయో అందులో హైయెస్ట్ పీపుల్ ఆర్ గెటింగ్ యాంపుటేటెడ్, అంటే కాళ్ళని కట్ చేసి తీసేస్తున్నారు. ఎందువల్ల తీసేస్తున్నారు? డయాబెటీస్ వల్ల అంట. ఇంక వేరే ఏ జబ్బు వల్ల కాదు, డయాబెటీస్ వల్ల మాత్రమే అతి ఎక్కువ మందికి కాళ్ళని కట్ చేసి తీసేస్తున్నారు. ఎందుకంటే కాళ్ళలో గ్యాంగ్రీన్స్ ఫామ్ అయిపోయి కుళ్ళిపోయి. సో ఇలాంటి భయంకరమైన కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ డయాబెటీస్ని మనము లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా అండ్ చాలా సింపుల్గా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేసే మందులు వాడడం ద్వారా, మైండ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం ద్వారా, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మనం డయాబెటీస్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నేను మీకు డయాబెటీస్ని ఎట్లా ట్రీట్ చేస్తాము, దానికి ఏ మందులు వాడతాము, అలాగే ఏ మూలికలు బాగా పనిచేస్తాయి, మన చుట్టుపక్కల ఏవి బాగా కనబడతాయి, అవి కనబడుతున్నాయి, వాటిలో ఏవి బాగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ఏ ఆహారం తీసుకుంటే డయాబెటీస్ బాగా కంట్రోల్లో ఉంటుంది, ఇదంతా కూడా డీటెయిల్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఇది చెప్పే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, వింటూనే ఉండండి. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఆ వెన్నెల నవ్వులో నలుపుంది, నిన్ను వెలచిన మనసున తెలుపుంది. ఓ తేనె ఎప్పుడు చేదేరుగదు, నీ పైన ప్రేమే తరగదు. నిదురలేని కలలలోన నిజము కావా, నువ్వు లేని నేనున్నా లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని, నువ్వు లేని నేనున్నా లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని. కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయి నీ వలన, కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయి నీ వలన. పెదవి పైన ఎరుపు రంగుకు ఎంత గర్వం, నువ్వు లేని నేనున్నా లేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని.
మైండ్ మీడియా ఇస్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. నేను మీ అరవింద్ ధర్మపురి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నిజామాబాద్.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలందరికీ ఆరోగ్యవాణి కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. ఈరోజు మనము డయాబెటీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇందులో మీకు ఏమైనా సందేహాలు వస్తే మీరు వింటున్నటువంటి యాప్ నుంచే మాకు కాల్ చేయొచ్చు, లేదంటే ఫోన్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు, లేదా స్కైప్ కాల్ కూడా చేయొచ్చు అండి. సో ఈ సందేహాలకి నేను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ డయాబెటీస్ లేదా మధుమేహము, వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు, దాని గురించి చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హెల్దీ ఫుడ్ తినాలండి. నిలవంచిన వస్తువులు, రెండోసారి వేడి చేసిన వస్తువులు, బాగా ఎక్కువగా ఫ్రై చేసిన వస్తువులు, బాగా స్పైసీగా ఉండేవి, బాగా ఆయిలీగా ఉండేవి, నిలవ పచ్చళ్ళు, ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా కూడా హెల్త్ పాడయ్యే అవకాశం ఉన్నది, డయాబెటీస్ పెరిగిపోయే అవకాశం ఉన్నది అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండినటువంటి ఆహారాన్ని వేడివేడిగా అప్పటికప్పుడు తినడం ద్వారా డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మంచిగా అవకాశం ఉంది. యవలు ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకంగా యవ, ఈ మధ్యకాలంలో బార్లీ అంటున్నారు కొంతమంది, బార్లీ కాకుండా అలాంటిదే మరొక ధాన్యం ఉంటుందని చెప్తున్నారు. మేము ప్రస్తుతానికి అయితే బార్లీని రికమెండ్ చేస్తున్నాము. ఆ బార్లీని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా, అంటే అన్నంలాగా, బార్లీ నీళ్ళు తాగడం కాదు, అన్నంలాగా పౌడర్ చేసి చపాతి పిండిలో కలిపి రొట్టెలాగా చేసుకోవడము, రవ్వలాగా చేసి ఉప్మా చేసుకోవడము, తద్వారా షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. గోధుమ అలాగే ఓల్డ్ రైస్ కూడా షుగర్లో మంచిదే అంటున్నారు. చాలామంది రైస్ తినడం మానేయండి అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. పాత ధాన్యము, పర్టికులర్లీ దంపుడు బియ్యం, మరి కంప్లీట్గా పాలిష్ పెట్టినటువంటి రైస్ కాకుండా ఫైబర్ ఉన్నటువంటి రైస్ తీసుకోవడం మంచిది. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాము చిరుధాన్యాలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయని. కొర్రలు, జొన్నలు, గంట్లు, చోళ్ళు, అరికెలు, సామలు, ఊదలు, ఇలాంటి రాగులు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం మంచిదని అందరూ చెప్తున్నారు. అయితే చిరుధాన్యాల్లో వచ్చిన సమస్య ఏంటి అంటే అవి చాలా ఫైబర్ రిచ్గా ఉంటాయి, అందువల్ల చాలా మంచిది. కానీ ఎక్కువగా హెవీగా ఉండడం వల్ల శారీరక శ్రమ చెయ్యని వారికి అరగడంలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ చిరుధాన్యాలు తినే ఉద్దేశం ఉంటే కనుక చక్కగా అవి సులువుగా అరిగేలాగా కొంచెం మెత్తగా వండుకోవడము, అండ్ అవి తిన్న తర్వాత డయాబెటీస్ వాళ్ళు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన పని శారీరక శ్రమ, నడక కానీ యోగా వ్యాయామం కానీ ఏదన్నా కానీ చక్కగా చేస్తే ఆ చిరుధాన్యాల వల్ల కూడా చాలా బాగా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి. అలాగే పప్పు ధాన్యాల్లో కూడా పెసరపప్పు చాలా మంచిదని చెప్తారనమాట. పెసరపప్పుతో పాటు ఉలవలు, హార్స్ గ్రామ్ అంటారు కదా, ఉలవలు కూడా చాలా చాలా మంచివి. అవి డయాబెటీస్ వాళ్ళు ఎక్కువగా తింటే మంచిదని చెప్తారు. అండ్ కూరగాయల్లో చేదుగా ఉండే కూరగాయలు చాలా మంచివని చెప్తారు, అవి మనకు తెలుసు. కాకరకాయ చాలా చాలా మంచిది, కాకరకాయ రసం కూడా తాగుతుంటారు అంతమంది. మెంతికూర తీసుకోవడం మంచిది అంటారు, పొట్లకాయ కూడా చాలా మంచిది. వెల్లుల్లి డయాబెటీస్ పేషెంట్స్కి చాలా చాలా మంచిదని చెప్తారు. అలాగే పళ్ళల్లోని నేరేడు పండు చాలా మంచిదని విషయం మనందరికీ తెలిసిన విషయమే. నేరేడు పండుతో పాటు ఉసిరికాయ కూడా చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో ప్రీ డయాబెటిక్స్ ఉంటారు కదా, ప్రీ డయాబెటిక్స్ అంటే షుగర్ లెవెల్స్ 120 నుంచి 130 వరకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఇంకా ఏం షుగర్ సిమ్టమ్స్ ఏమీ రాలేదు, లేదా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళకి ఏ మందులు ప్రిస్క్రైబ్ చేయకుండా జస్ట్ నిషాంలకి అంటే పసుపు ఉసిరికాయ పొడిని ఇస్తామన్నమాట. ఎలా అంటే పసుపు ఒక 100 గ్రాములు తీసుకుంటే ఉసిరికాయ పొడి 200 గ్రాములు తీసుకోమంట. తీసుకుని ఆ రెంటిని మిక్స్ చేసి ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా భోజనానికి ముందు తీసుకోమంటాం. తద్వారా చక్కగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేసి ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అలా చాలామందికి మనం చేయడం జరిగింది. ఇంకా మనకు ఓపిక ఉంటే కనుక ఈ పసుపులో ఉసిరికాయ పొడి కలపడం కాకుండా ఫ్రెష్ ఉసిరికాయలు దొరికినప్పుడు దాన్ని జ్యూస్ తీసి ఈ పసుపులో వేసి బాగా దాన్ని మర్దన చేసి ఆ పసుపుని ఎండబెట్టుకుని పెట్టుకుని ఆ పసుపుని యూజ్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ని బాగా కంప్లీట్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తారు. అలా నేను ప్రాక్టికల్గా చాలామంది పేషెంట్స్ చేసి చేయించి చూసాను, చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఇక వెలగపండు కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అని చెప్తారు. సో అలా వెలగపండు తినే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది చక్కటి మెడిసిన్గా పనిచేస్తుంది షుగర్లో. అలాగే తాటికాయ, తాటికాయ కూడా చాలా మంచిది అంటారు. తాటి బెల్లం షుగర్ ఉన్నవాళ్ళు చక్కగా హ్యాపీగా వాడచ్చు అంటారు, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఖర్జూరం కూడా చాలా మంచిది అంటారు షుగర్లో ఉన్న వాళ్ళకి. కమలా పళ్ళు చాలా చాలా మంచివి అంటారు. అలాగే కమలా పళ్ళులో ఉండే గింజలు కూడా చాలా మంచివి షుగర్ పేషెంట్స్కి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక ఆహారంలో అతి ముఖ్యమైనటువంటిది మనం వండుకునే నూనె. సో నూనెలో ఆవ నూనె షుగర్ పేషెంట్స్కి చాలా చాలా బెస్ట్ నూనె అని చెప్పడం జరుగుతుంది. సో మీరు మరీ ఉష్ణ ప్రదేశంలో లేకపోతే కనుక ఆవ నూనె వాడుకుంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇక మిగిలిన కూరగాయలు కూడా ఏవి తీసుకున్నా ఏవి చూస్ చేసుకున్నా కూడా వాటిని విపరీతంగా ఫ్రై చేయడము, వండిన తర్వాత మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ వేడి చేసుకుని తినడము, ఇలా తీసుకుంటే ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ని షూటప్ చేస్తుంది అన్నమాట. ఆయుర్వేదంలో ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే లఘు భక్షణ లఘు ఆహారం, అంటే తక్కువ క్వాంటిటీలో తినండి, చాలా సులువుగా అరిగిపోయే ఆహారం తినండి. అండ్ తీసుకునేటప్పుడు కంప్లీట్ ధ్యానం ఆహారం పైన పెట్టి తీసుకోండి. అండ్ మన ఆకలి ఎంత ఉన్నదని గమనిస్తుండండి. తక్కువ ఆకలి ఉన్నప్పుడు బాగా ఓవర్గా తినేయడం లేదా ఎక్కువ ఆకలి ఉన్నప్పుడు తినకుండా ఉండడము అలా చేయవద్దు. పర్టికులర్లీ షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు అలా చేయవద్దని చెప్తారన్నమాట. సో ఆహారం విషయంలో తగినంత ధ్యానము ఎంత అవసరమో అలాగే విహారము, మనం చేసే యాక్టివిటీస్ కూడా అంతే అవసరం. ఇందాక మనం అనుకున్నాం మనం వ్యాయామం చేయాలి, సూర్యరశ్మికి శరీరాన్ని ఎక్స్పోజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. వాకింగ్ అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ వాకింగ్ చేసిన వాళ్ళకి అసలు మందులు వాడాల్సిన అవసరం లేదు అంటారు. అండ్ వాకింగ్ ఒకటే సరిపోదు, శారీరక శ్రమ చేసి బట్ విపరీతమైన స్ట్రెస్లో ఉన్నా కూడా ఉపయోగం లేదు. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రాణాయామం చేయడము, ధ్యానం చేయడము ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయడం ద్వారా చాలా మటుకు మెడిసిన్ అవసరం లేకుండా మనం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ చేస్తున్నా కూడా మనకి షుగర్ కంట్రోల్లో కావడం లేదు, అప్పుడు ఏం చేయాలి? చాలా మంది అడుగుతుంటారు. ఇనీషియల్ గా మనము ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ నిషాములకి అంటే పసుపు ఉసిరికాయ కలిపినటువంటి మిశ్రమాన్ని మెడిసిన్ గా తీసుకోమంటాం అనమాట ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి. అలాగే గోధుమ పిండి లేదా బార్లీ పిండిని త్రిఫలాకషాయంలో వేసి నానబెట్టి ఎండబెట్టడం, రాత్రంతా నానబెట్టడం, పగలంతా ఎండబెట్టడం, రాత్రంతా నానబెట్టడం, పగలంతా ఎండబెట్టడం, అలా 15 రోజుల పాటు చేసి ఆ గోధుమ పిండితో లేదా బార్లీ పిండితో చేసిన చపాతీలు పెడుతుంటాం అనమాట పేషెంట్స్, స్కిన్ పేషెంట్స్కి అలా పెడుతుంటాము. వాళ్ళకి షుగర్ లెవెల్స్ చాలా ఈజీగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక ఇవన్నీ చేస్తున్నా కూడా షుగర్ కంట్రోల్లో కావడం లేదు. బట్ అంత ఎక్కువగా లేని పరిస్థితుల్లో మనము తిప్పతీగ రసం తీసుకోమని చెప్తాం. ఈ మధ్యకాలంలో తిప్పతీగ గురించి చాలా చాలా విశేషాలు మనం అందరం వింటున్నాము. ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడడానికి ఒక అమృతంలాగా పనిచేసేటువంటి ఆయుర్వేద మూలికనే అమృత లేదా గుడుచి లేదా తిప్పతీగ. దాని పేరే, దాని పేరులోనే అమృత ఉంది. దాని టెనోస్పోరియా కార్డిఫోలియా అంటారు. సో ఈ తిప్పతీగ రసము తీగ ఆకులు అన్నీ కలిపి వాటి రసము ఒక 10 ml ఉదయం సాయంత్రము తీసుకుంటే అది షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంటారు. అలాగే మన ఎండబెట్టినటువంటి కాకరకాయ కాయల పౌడర్, కాకరకాయని పౌడర్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని 3 గ్రాములు ఉదయం 3 గ్రాములు సాయంత్రం నీటితో కూడా తీసుకోమంటాం అన్నమాట. అలాగే ఉసిరికాయ పొడి పసుపు కలిపినది ఒక 6 గ్రామ్స్ ఉదయం సాయంత్రం తీసుకోమని చెప్పాను కదా ఇందాక. సో ఇట్లా ఇవి చిన్న చిన్న చిట్కాలు చాలామందికి పనిచేస్తాయన్నమాట. అలా కొన్నాళ్ళు వాడిన తర్వాత మంచి రెగ్యులర్ ఫుడ్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్తో షుగర్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అలా కుదరని పక్షంలో ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి అనుకున్నప్పుడు రకరకాల మెడిసిన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. చంద్రప్రభావటి అని, వసంత కుసుమాకర రసమని, బృహత్వంగేశ్వర రసమని అండ్ చాలా మెడిసిన్స్కి మనము మేకపాలుని అనుపానంగా తీసుకోమని చెప్తాము. అలా అవకాశం ఉన్నవాళ్ళకి, మేకపాలుతో తీసుకోగలిగిన వాళ్ళకి మేకపాలుతో తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయని చెప్పడం జరిగింది అనమాట, చెప్పడం జరుగుతుంది. అలాగే నిషాములకి వట్టి అని ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది. ఇందాక మేము చెప్పాం కదా ఈ పసుపు ఉసిరికాయ కలిపిన వాటిలోంచి ట్యాబ్లెట్స్ కూడా తయారు చేస్తుంటారు. మేహారి రస్ అని, అలాగే మేఘనాథ రస్ అని, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో చాలా ట్రెడిషనల్గా ఎన్నో వేల సంవత్సరాల నుంచి షుగర్ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నటువంటి ఔషధాలు అనమాట. అలాగే కామదూగ రస్ అని, ప్రవాళ భస్మము, మేహముద్గర రసము, సువర్ణమాలిని వసంత రసము, తారకేశ్వర రసము, స్వర్ణ వంగరాజము, ఆరోగ్యవర్ధిని వంటి త్రివంగ భస్మము, అపూర్వమాలిని వసంత రసము, ఇలా ఎన్నో చక్కటి ట్రెడిషనల్ ఆయుర్వేద మెడిసిన్స్. ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి హెల్తీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే విధంగా బాడీని స్టిమ్యులేట్ చేస్తాయి. తద్వారా శరీరంలో ఈ రక్తంలో పేరుకుపోతున్న షుగర్ని శరీరం తనంతట తానే ఈజీగా షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి శరీరానికి కావలసిన ఆ ఎన్విరాన్మెంట్ని, వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల. అలాగే కొంతమందికి ఈ ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసినటువంటి ఘీ బేస్డ్ మెడిసిన్స్ ఇస్తాం. ధాన్వంతరం ఘృతమని, దాడిమాది ఘృతమని, సింహామృత ఘృతమని, ఇలా మంచి మంచి ఘృతాలు ఉంటాయి. అవి 5 నుండి 10 గ్రాములు ఉదయం సాయంత్రం వేడినీళ్ళతో తీసుకోమని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే సారావలేహిమని, గోక్షురాధావలేహమని ఈ లేహ్యాలు కూడా చక్కగా డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో పనిచేస్తాయి. ప్రమేహహర క్వాదచూర్ణమని, మధుమేహహర క్వాదచూర్ణమని, ఇవి చక్కటి క్వాదచూర్ణాలు. కొన్ని అంటే త్రిఫల, దార్వి, ముస్తా, విశాల ఇలాంటివి ఆయుర్వేద వనమూలికలు కలిపి తయారు చేసినటువంటి క్వాదచూర్ణాలు, ఇవి కషాయం చేసుకుని ఉదయం సాయంత్రం తాగమని చెప్తుంటాం అన్నమాట. సో ఇలాంటి మందులు పర్టికులర్లీ మనకి అన్ని ఊళ్ళలో దగ్గరలో రామ్దేవ్ బాబా పతంజలి స్టోర్స్ ఉంటున్నాయన్నమాట. అందులో మధునాశిని వట్టి అని చక్కటి మెడిసిన్ దొరుకుతుంది, అది చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడం అనేది ఏ రోజు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడం ద్వారా మనకి పెద్దగా జబ్బును తగ్గించుకోవడంలో మనం పెద్ద చేసిన పనే ఉండదు. తాత్కాలికంగా రక్తంలో విషం అయిపోకుండా ఆ షుగర్ని పక్కన పెట్టగలుగుతున్నాను. బట్ దానివల్ల మనకు పెద్దగా ఉపయోగం ఏముంది? మనం అసలు ఆ రక్తంలో షుగర్ పేరుకుపోకుండా కాపాడాలి మన శరీరాన్ని. అలా కాపాడడానికి కావలసినటువంటి అన్ని చేంజెస్ కూడా ఈ మందుల ద్వారా చేయడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ అన్ని కూడా వేసుకోవడము, అంటే ఇవి ఇవి కేవలం షుగర్ని కంట్రోల్ చేయడమే కాకుండా షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేయడంలో కూడా ఈ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయన్నమాట. మనం అనుకున్నాం షుగర్ వల్ల రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి, అంటే రక్త నాణాలు ఏవైతే ఉంటాయో, సన్నగా ఉండే రక్తనాణాలు అలాగే పెద్దగా ఉండే రక్తనాణాలు, ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల పాటు శరీరంలో ఈ షుగర్ లెవెల్స్ హైలో ఉంటే కనుక వాటిలో రకరకాల సమస్యలు వస్తాయి. ఈ చిన్న చిన్న సన్నటి మైక్రోవాస్కులర్ వెజల్స్ ఉంటాయన్నమాట, వాటిల్లో తేడాలు రావడం ద్వారా కంటి లోపల ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి అని కంటిలో చాలా కష్టమైనటువంటి ట్రీట్ చేయడానికి చాలా కష్టమైనటువంటి జబ్బులు రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ చాలా మందిలో అడల్ట్స్లో అంధత్వం అంటే కంచూపు కనబడకుండా పోవడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం డయాబెటీస్ అన్నమాట. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి చాలా మంది చనిపోతుంటారు, లేదా డయాలసిస్ పైన లైఫ్ లాంగ్ మెషిన్ ఆధారంగానే ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చేయించుకోవడం జరుగుతుంది అన్నమాట. అలాంటి జబ్బు భయంకరమైన జబ్బు రావడానికి అతి ముఖ్యమైన కారణం డయాబెటీస్ అన్నమాట, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అలాగే నరాలు పూర్తిగా డ్యామేజ్ అవ్వడం అనేది డయాబెటీస్ వల్ల జరిగి న్యూరోపతి అనేది జరుగుతుంది అన్నమాట. దానివల్ల చేతులంతా కూడా మంటలు తిమ్మిరలు ఇవన్నీ కూడా ఉండి కొన్ని కాలానికి ఏమవుతుందంటే సెన్సేషన్ అనేది పూర్తిగా పోతుంది, అంటే స్పర్శ తొలగిపోతుంది అన్నమాట. చాలా మంది పేషెంట్లు ఏం చెప్తారంటే మనం నేల మీద నించుంటే కాలు కింద ఏదో అట్టు ఉన్నట్టుగా తెలుస్తుంది, అంటే డైరెక్ట్గా నేలని టచ్ అయినట్టు అవ్వట్లేదు, అలా అలా ఇనీషియల్ స్టేజెస్ చెప్తారు అన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే గబుక్కున వాళ్ళు ఒక మేకు మీదో లేకపోతే ఏదైనా షార్ప్గా ఉన్న దాని తొక్కినా వాళ్ళకి తెలియదు ఆ విషయం. అప్పుడు రక్తము కారిపోతుంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడంతా కూడా గ్యాంగ్రీన్గా ఫామ్ అయిపోతుంది, కాలంతా కూడా కుళ్ళిపోవడము, అప్పుడు వెంటనే ఆంపుటేషన్ చేసి ఆ కాలును తీసేయడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఇక పెద్ద పెద్ద రక్తనాళాల లోపల ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల చాలామందికి ఈ హార్ట్ అటాక్స్, స్ట్రోక్ ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. సో హార్ట్ గుండె జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి మూల కారణం, ముఖ్యమైనటువంటి కారణం డయాబెటీస్గా ఉన్నది ఈ రోజున. సో ఇటువంటి భయంకరమైనటువంటి కాంప్లికేషన్స్ అవన్నీ కూడా మనం ఎంత షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకున్నా కూడా ఈ కాంప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఒక ఒక లక్ష్యం పెట్టుకోవాలి అందరూ కూడా, డయాబెటీస్ పేషెంట్స్ అందరూ కూడా, నేను ఏ మందు లేకుండా నా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటాను, ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండా, అది అలోపతిక్ మెడిసిన్ కావచ్చు, ఆయుర్వేద మెడిసిన్ కావచ్చు, ఏ మెడిసిన్ అయినా కూడా మెడిసిన్ అవసరం లేకుండా నేను షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటాను, దానికి నేను ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తాను. సో అతి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఫుడ్ని హెల్దీ ఫుడ్ తీసుకోవడం, సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, సమయానికి లేవడం, శారీరక శ్రమ చేయడం. శారీరక శ్రమ అనేది డయాబెటీస్ని తగ్గించడంలో అదొక ఔషధంగా పనిచేస్తుంది అన్నమాట. అది వాకింగ్ కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, ఏదైనా. ఇక మానసిక శక్తిని పెంచుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, దానికోసం ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా నేను చేస్తాను అని ఒక లక్ష్యం పెట్టుకుని స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా అలోపతిక్ మెడిసిన్స్ మానేయడం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మానేయడం, ఏ మెడిసిన్స్ లేకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఇందాక నుంచి నేను చెప్తున్నది మోస్ట్లీ టైప్ 2 డయాబెటీస్ గురించి చెప్తున్నాను. టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, ఇది ఒక 5% మందిలో ఈ టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. ఇందులో శరీరంలో అసలు ఇన్సులినే ప్రొడ్యూస్ కాదు, ఇన్సులిన్ తయారు కాదనమాట. సో ఇన్సులిన్ తయారు కాకపోతే ఇంకా షుగర్స్ని సెల్స్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశమే లేదు. సో అలాంటి కండిషన్ చిన్నపిల్లలో వస్తుంది అన్నమాట, ఎందుకంటే మన శరీరం తాలూకు రోగ నిరోధక శక్తి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ని తయారు చేసే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేటువంటి కణాలని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అప్పుడు పూర్తిగా ఇన్సులిన్ తయారు అవ్వడమే ఉండదు. అలాంటప్పుడు చిన్న వయసులో పాపం పిల్లలకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళకి షుగర్ లెవెల్స్ అలా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. సో ఇందాక నేను చెప్పినటువంటి మెడిసిన్స్ ఏవి కూడా ఇటువంటి కండిషన్లో పని చేయవు. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఇన్సులిన్ని తయారు చేయకుండా తయారు చేసే సెల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది. సో ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసేటువంటి, ఇమ్యూన్ సిస్టమ్ని మోడిఫై చేసేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా పనిచేస్తాయి. అయితే ఇందాక నేను చెప్పినటువంటి మెడిసిన్స్లో తిప్పతీగ ఏదైతే ఉన్నదో అది ఇమ్యూనో మాడ్యులేటర్గా అద్భుతంగా పనిచేస్తుంది. స్పెసిఫిక్గా టైప్ 1 డయాబెటీస్లో చాలా బాగా పనిచేస్తుంది అనేది రీసెర్చ్లో తెలిసింది. అండ్ ఈ టైప్ 1 డయాబెటీస్లోని ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేయాలి అంటే దానికి కూడా కొన్ని చక్కటి మెడిసిన్స్, ఇమ్యూనో మాడిఫైయింగ్ మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. అటువంటి మెడిసిన్స్ వాడడం ద్వారా టైప్ 1 డయాబెటిక్స్ కూడా మనం హెల్ప్ చేయొచ్చు. పూర్తిగా మందులు లేకుండా వాళ్ళు హెల్దీగా అవుతారని మనం చెప్పకపోయినా ఒక చక్కటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు అని భరోసా మనం ఇవ్వగలుగుతాము. ఇక టైప్ 2 డయాబెటీస్లో మనము మన ఆరోగ్యదాత్రి ఆయుర్వేద చికిత్సాలయంలోని మనం ట్రీట్ చేసినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు, 20 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా ఇన్సులిన్ మానేసి ఇప్పుడు ఈ రోజున చాలా ఆరోగ్యంగా ఏ విధమైనటువంటి మందులు, అలోపతిక్ మెడిసిన్స్ కానీ, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ, ఆయుర్వేద మెడిసిన్స్ కానీ ఏ మెడిసిన్స్ వాడకుండా నార్మల్ లైఫ్, హెల్దీ లైఫ్, యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళ పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళలో ముఖ్యంగా కొంతమందికి మేము వాళ్ళకి ఎవరికైతే అవకాశం ఉన్నదో వాళ్ళకి పంచకర్మ చికిత్సలు, శోధన చికిత్సలు, అలాగే మెటబాలిజం కరెక్షన్ చేసేటువంటి కొన్ని డీప్ క్లెన్సింగ్ థెరపీస్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా వమన కర్మ, విరేచన కర్మ, డయాబెటీస్కి స్పెసిఫిక్గా ఇచ్చేటువంటి ఒక కాలవస్తి, వాటితో పాటు కొన్ని అడిషనల్ పూర్వకర్మలు చేయడము, ఇవి చేస్తూ చాలామందికి ఇన్సులిన్ అనేది వితిన్ 1-2 మంత్స్ లోపల తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. వమన కర్మ, విరేచన కర్మ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తిగా డయాబెటీస్ మెడిసిన్స్ అన్నీ మాన్పించడం జరుగుతుందన్నమాట. షుగర్ లెవెల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ మన దగ్గర అడ్మిట్ అయిన పేషెంట్స్కి ఆల్మోస్ట్ 2-3 రోజులకు ఒకసారి షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ పూర్తిగా మందులు మాన్పించేసి ఈ శోధన ప్రక్రియలు చేస్తాం. ఈ శోధన ప్రక్రియలు ఎందుకు చేస్తాము అంటే, ఇందాక మనం చెప్పాము కదా, ఈ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళకి శరీరం లోపల గోల్డ్ అని టాక్సిన్స్ తయారవుతాయి. ఎండోటాక్సిన్స్ అంటే మన శరీరం లోపల మనమే తయారు చేసుకున్నటువంటి టాక్సిన్స్ అన్నమాట. ఈ టాక్సిన్స్ని శరీరము న్యూట్రలైజ్ చేసుకునే శక్తి కోల్పోయి ఆ టాక్సిన్స్ ప్రభావం వల్ల మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవ్వడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తయారవడము, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం జరుగుతుంది. ఈ టాక్సిన్స్ని ప్రతి కణం నుంచి శరీరంలోంచి బయటకు పంపించేటువంటి ఈ శోధన ప్రక్రియలు మనకి చాలా ఫాస్ట్గా ఈ టోటల్ మెటబాలిజంని కరెక్ట్ చేసి మళ్ళీ తీసుకుంటున్న ఆహారాన్ని కరెక్ట్గా మెటబలైజ్ చేసుకుని శక్తిగా మార్చుకుని టిష్యూ బిల్డింగ్కి వాడుకుని రక్తంలో షుగర్గా మిగిలిపోకుండా ఉండేలాగా చేయడానికి ఈ శోధన ప్రక్రియలు పనికొస్తాయి. వీటితో పాటు ఇవి చేస్తున్నప్పుడే పేషెంట్స్కి శిరోధార, తక్రధార, తలపొదిచిల్, శిరోపిచు ఇలాంటి కొన్ని థెరపీస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే వాళ్ళకి మైండ్ని చాలా రిలాక్స్ చేసి, స్ట్రెస్ లెవెల్ని తగ్గించి, మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచి నర్వస్ సిస్టమ్ని శక్తివంతంగా చేయడానికి ఈ చికిత్సలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇటువంటి చికిత్సలు చేయడం ద్వారా వాళ్ళ శరీరాన్ని, మనసుని కూడా శక్తివంతం చేయడం జరుగుతుంది. ఇవి చేస్తున్నప్పుడే వాళ్ళకి 3 లెవెల్స్ ఆఫ్ ప్రాణాయామం కంప్లీట్ చేయించడం జరుగుతుంది. ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలో ప్రతి కణంలోని చక్కటి మార్పులు జరిగి పాత కణాలు చనిపోయి కొత్త కణాలు చాలా హెల్దీగా పుట్టేటువంటి అవకాశం, శరీరానికి రీజనరేట్ చేసుకుని రివైటలైజేషన్, రీజువనేషన్ చేసుకోవడానికి శరీరానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాణాయామం రెగ్యులర్గా చేయించడము, ఆ ప్రాణాయామం ఏదో మొక్కుబడిగా చేయించడం కాదు, చాలా ట్రెడిషనల్ పద్ధతిలో. మీరు యూట్యూబ్లో నా ఛానల్ డాక్టర్ సుందరా స్వస్థానంద్ అనే ఛానల్ చూస్తే కనుక ట్రెడిషనల్ పద్ధతిలో, ఈ సనాతనమైనటువంటి పద్ధతిలో ప్రాణాయామాన్ని ఎట్లా చేస్తారు, ఈ రోజున మనకి చాలామంది ప్రాణాయామం అనగానే కపాలభాతి, భస్త్రిక, భ్రామరి, శీతలి, శీత్కారి, నాడీశోధన ప్రాణాయామము, అనులోమ విలోమ ప్రాణాయామము ఇవన్నీ చేయించడం జరుగుతుంది అనమాట. అన్ఫార్చునేట్లీ ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి వేటిల్లో కూడా యాక్చువల్గా ప్రాణాయామంలో మనం చేయవలసింది ఏదైతే ఉన్నదో, అంటే గాలిని బంధించడం లేదా కుంభించడం, కుంభకము అంటే శరీరం లోపల ప్రాణవాయువు తీసుకుని లోపల గాలిని అట్టే పెట్టడం, ఈ కుంభకం అనేటువంటి ప్రొసీజర్ నేర్పించట్లేదు. సో కుంభకము చేయించట్లేదు అంటే ఇంకా శూన్యకం అనేది, అంటే గాలి మొత్తం బయటకు పంపించి లంగ్స్ ని ఎంప్టీ చేసిన తర్వాత కంప్లీట్లీ ఎంప్టీ స్టేట్ లో గాలిని మళ్ళీ బంధించడం శూన్యకము. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో చేయించాల్సిన అవసరం ఉంది. ఇవి చేయించడం ద్వారా శరీరంలోనే అద్భుతమైనటువంటి మార్పులు జరిగి ఈ షుగర్ వ్యాధికి మూల కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ అయ్యి షుగర్ వ్యాధి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చి మళ్ళీ మళ్ళీ షుగర్కి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా శరీరానికి ఎంతో హెల్ప్ జరుగుతుంది, మనసుకి శక్తి వస్తుంది. ఇక మనసుని ఇంకొంచెం శక్తివంతం చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. ధ్యానం కావచ్చు, శూన్యస్థితిలో మనసుని పెట్టడం, లగ్నం చేయడం కావచ్చు, నాన్ జడ్జ్మెంట్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో. అండ్ ముఖ్యంగా మన శరీరాన్ని మనం గమనించడము, శరీరంతో మనం మమేకమై శరీరంతో కమ్యూనికేట్ చేయడానికి కావలసినటువంటి లాంగ్వేజ్ని మనము నేర్చుకోవడము, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ అవర్ బాడీ నేర్చుకోవడం ద్వారా శరీరానికి ఏం కావాలో తెలుసుకుని దానికి కావాల్సింది చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ షుగర్ వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులకు షుగర్ ఉన్నది మనకు వచ్చే అవకాశం ఉన్నది అన్నవాళ్ళు, ఇప్పటి నుంచే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుని సమయానికి తిని సమయానికి పడుకుని సమయానికి లేచి శారీరక శ్రమ చేస్తూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటూ మైండ్ని రిలాక్స్గా రిలాక్స్ చేసుకుంటూ ప్రాణాయామం ధ్యానం ఇవన్నీ చేసుకుంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా ఈ షుగర్ వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా నాకు షుగర్ వస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదండి. సో మీరందరూ కూడా షుగర్ ఉన్నవాళ్ళు అయితే ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా నేను చెప్పిన పద్ధతులన్నీ ఆచరించాల్సిన అవసరం ఉంది. షుగర్ లేకపోయినా కూడా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా షుగర్ బారిన పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. సో వీటి గురించి మరిన్ని వివరాలు మళ్ళీ ఇంకొక సెషన్లో మనం తెలుసుకుందామండి. ఈరోజు తెలుసుకున్నటువంటి విషయాలని మీరు మీ మిత్రులతో పంచుకుని అందరికీ కూడా ఈ విషయాలు చెప్పి మధుమేహ వ్యాధి గురించి సరైన అవగాహన కలిగించి సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజం చేసే ప్రయత్నం మనందరం చేద్దాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది మన భారతీయ స్వరం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Christ.